ఉంటే మిగతా రకాలైనటువంటి అనుభూతులు దూరంగా ఉంటాయి. ఒక విశిష్టమైనటువంటి సర్క్యూట్ ఉంటే ఫ్యాన్ పనిచేస్తుంది, ఆ విద్యుత్తే ఇంకో రకమైనటువంటి సర్క్యూట్ అయితే ఫ్రిడ్జ్గా మారుతుంది, ఆ ఎలక్ట్రిసిటీ ఇంకో రకమైనటువంటి సర్క్యూట్ అయితే హీటర్గా మారుతుంది. అలాగే మన వెన్నుపూస అనుభూతులకి మేరుదండము. ఎందుకు అనుభూతులకి మేరుదండము అంటున్నాము అంటే, ఇందాక నేను చెప్పాను కదా ప్రపంచము అని, ఐదు రకాల చక్రాలు, ఐదు రకాల సర్క్యూట్స్, శబ్ద స్పర్శ రూప రస గంధ. వెన్నుపూస మీద ఆరు చక్రాలు ఉన్నాయి, ఐదు చక్రాలు ఉన్నాయి అంటే చక్రాలు అనుకోకండి, అక్కడ వెన్నుపూస మీద ఏం లేవు. ఈ సర్క్యూట్స్ మీరు ప్రపంచంలో పెట్టుకోవాలి. పుస్తకంలో టీవీ మెకానిజం పుస్తకంలో టీవీ సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాడు, ఆ చక్రాన్ని పట్టుకుని అక్కడ ఎన్నిసార్లు మీరు నొక్కినా స్విచ్ అని రాసి ఉంటుంది అక్కడ. ఆ స్విచ్ నొక్కుతో కూర్చుంటే ఏమవుతుంది, ఏమవుతుంది అక్కడ. కానీ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని మీ శరీరంలో ఉపయోగించుకుంటే, మీ ప్రయోగశాలలో ఉపయోగించుకుంటే అది పనిచేస్తుంది. అది అంచేత ఆయన వంపు తిరిగిన వెన్నెముక దానిపైన ఆ మధువు జాలువారుతో ఉంటుంది. మధువు అంటే చెప్పాను నేను, గుర్తుంచుకోండి, అనుభూతి. మధువు జాలువారుతో ఉంటుంది అంటే తేనె జాలువారుతూ ఉంటుంది అని మీరు అర్థం చేసుకుంటే కష్టం అది. అంచేత ఆ అనుభూతి దేని మీద ఆధారపడి ఉంటుంది, మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. యద్భావం తద్భవతి. ఆ మధువు జాలువారుతో ఉంటుంది, అంతరిక్షమే తేనె పుట్టు అంటే వెన్నుపూసే, ఎవరికి వారికి వారి వెన్నెముక తేనె పట్టు. కిరణములే తేనెటీగలు. ఏ కిరణములు? లోపలికి వెళ్తున్నటువంటి కిరణములు, బయటికి వెళ్తున్నటువంటి కిరణములు కాదు. మన కంటి ద్వారా రూపము అనేటటువంటి కిరణాలు, ఆప్టిక్ నెర్వ్ ద్వారా, శిరస్సు ద్వారా వెన్నుపూసలో ఉన్నటువంటి అగ్ని చక్రానికి లింక్ అయి ఉంటాయి, లోపలికి వెళ్తాయి ఆ కిరణాలు. అలాగే వాయువు యొక్క కిరణాలు స్పర్శ ద్వారా అనాహత చక్రంలోకి చొచ్చుకుపోతూ ఉంటాయి. అలాగా ఈ కిరణాలు ఇవే తేనెటీగలు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనుభూతులు కిరణాల రూపంలో మన చక్రానికి అందిస్తూ ఉంటాయి. ఆ చక్రం నుంచి మనం ఎలా అనుభూతులు తీసుకుంటామో అన్నది మీరేమీ గాభరపడక్కర్లేదు, మీకు అనుభూతులు ఉన్నాయి, దాన్ని గుర్తించటమే అని చెప్పాను. విజ్ఞానము అంటే మీరు కొత్తగా ఏం చేయక్కర్లే, ఉన్నది గుర్తించటమే. స్మృతిర్లభ్వ ఈ మంత్రంలో, అంటే ఇందాక మేము చెప్పినటువంటి మంత్రంలో, తత్వదర్శనం చేసిన మహర్షులు తమకు సాక్షాత్కరించిన పరతత్వమును అద్భుతముగా వర్ణించటమే కాక వైజ్ఞానిక స్వరూపాన్ని కూడా పరిచయం చేస్తారు. అంటే పైన మనం చదివాం చూడండి, ఓం ఈ ఆదిత్యుడు నిశ్చయముగా దేవతల యొక్క మధువు ద్యులోకమే, ఆయన వంపు తిరిగిన వెన్నెముక దానిపైన ఈ మధువు జాలు ఆరుతూ ఉంటుంది, అంతరిక్షమే తేనె తుట్టి కిరణములే. తేనెటీ అంటే నేను ఎలా చదవటానికి ప్రయత్నం చేశాను అంటే, రాముని తోక పివరండి ఇట్లనియే అని చదవటానికి ట్రై చేశాను నేను, అంతకంటే ఇంకేం లే. అలా చదువుకుంటే ఏమీ అర్థం కాదు మనకి. కానీ కరెక్ట్ చోట దీన్నే జ్వాలాకులు మహర్షి మనకు ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని అందించాడు. ఆ సూత్రాన్ని మీరు రాసేసుకోండి, నేను తర్వాత మళ్ళీ చెప్పలేకపోవచ్చు అది. దాన్ని ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ అన్నాడు ఆయన. ప్రకృతిలో ఈ లా ఆఫ్ కరెస్పాండెన్స్ ఎప్పుడైతే బహిర్గతం అయినదో అప్పుడే కరెస్పాండెన్స్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయేమో నాకు అనుమానం. ఎందుకంటే ప్రకృతిలో చాలా తమాషాగా జరుగుతూ ఉంటుంది. ఇందాక గురువుగారి ఆత్మకథలో ఆహారం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే టిఫిన్కి విజిల్ వేశారు, అక్కడ అది ఆపేశం, ధ్వని చేయడానికి వెళ్ళిపోయాం మనం టిఫిన్ తినటానికి. అవంతా యాదృచ్ఛికంగా జరగటం లేదు, అది గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో అంత ఇంటర్లింక్డే అని ప్రూవ్ అవుతుంది. అక్కడ మనం ఏం చదువుతామో అది జరుగుతూ ఉంటుంది, ఏది జరగబోతుందో దాని గురించి చదువుకుంటూ ఉంటాం. అంతా ఒక బ్రహ్మాండమైనటువంటి గందరగోళం. అంచేత ద లా ఆఫ్ కరెస్పాండెన్స్, అణోరణీయాన్ మహతో మహీయాన్, యాజ్ అబౌవ్ సో బిలో, ఇవంతా ఒకటే. ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ అన్నా, ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ లేకపోతే అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే అణువులో ఏమున్నదో అదే అంతరిక్షములో ఉన్నది, అంతరిక్షములో ఏమున్నదో అదే అణువులో ఉన్నది. దాన్ని ఇంకో భాషలో కూడా చెప్తాడు, పిండములో ఏమున్నదో అదే బ్రహ్మాండములో ఉన్నది. ఇంకో భాషలో చెప్పుకోవాలంటే శరీరములో ఏమున్నదో అదే సంపూర్ణ యావత్ సృష్టిలో ఉన్నది. ఇదంతా కూడా ఈ మధువిద్య చెప్తోంది మనకి. ఈ ఈక్వేషన్స్ మనం అర్థం చేసుకోగలిగితే, ఈక్వేషన్ వేసేసుకోవటం ఇంకా చేయాల్సిందేం లేదు, ఆ ఈక్వేషన్ అలా పట్టుకుని ముందుకు వెళ్ళిపోవటం. ఈ మంత్రములో తత్వదర్శనము చేసిన మహర్షులు తమకు సాక్షాత్కరించిన పరమతత్వమును అద్భుతముగా వర్ణించటమే కాక వైజ్ఞానిక స్వరూపాన్ని కూడా పరిచయం చేస్తారు. ఆదిత్యుని ఆది భౌతిక స్వరూపము పరమాణువు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, లా ఆఫ్ కరెస్పాండెన్స్, చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్తున్నారు వాళ్ళు. సూర్యుడి యొక్క స్వరూపమే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పరమాణువులో కూడా ఉంటుంది. పరమాణువులో మేము పిల్లలకి ఏం చెప్తామంటే ఒక కేంద్రకం ఉంది, ఆ కేంద్రకము తన చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణ శక్తి వల్ల చుట్టూరా తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ తమ పరిధిని దాటిపోవు. అదే బయట జరుగుతుంది, సూర్యుడు కేంద్రంలో ఉంటాడు, సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి సూర్యుడి యొక్క ఆకర్షణ వల్ల. అంచేత పరమాణువుని అర్థం చేసుకున్నాం ఇప్పుడు సైంటిస్టులు పదార్థ విజ్ఞానంలో. సూర్యుడిని అర్థం చేసుకోవటానికి వెళ్ళేటటువంటి మార్గం వాళ్ళకి తెలియటం లేదు. ఎందుకు వాళ్ళకి ఆ మార్గం తెలియటం లేదు అంటే ఈ ఈక్వేషను ఇంకా సైంటిస్టుల వరకు వెళ్ళలేదు. మన ఋషులు మన భారతీయులు ఇక్కడే ఉంది కానిది, ఆ వైజ్ఞానికులకి కూడా దీని కొంచెం ఆ ఫార్ములా ఈక్వేషన్ మీరు ఇలా ఆలోచించండి అని అందింపగలిగితే టకటకటకటక మారిపోతుంది సృష్టి మొత్తం. ఆది భౌతిక స్వరూపము పరమాణు తన్మాత్ర శక్తి మనకి విజ్ఞానమే కోశంలో వస్తుంది. ఆధునిక విజ్ఞానము పదార్థ విద్య మాత్రమే కావటం చేత పదార్థ తత్వములను మాత్రమే విశ్లేషణ చేయగలుగుతోంది. అందువలన అందలి పదావళి భౌతిక ద్రవ్యము కొరకు మాత్రమే నిర్దేశింపబడింది. ఈనాడు కాస్త విద్యాబుద్ధులు నేర్చిన వారు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా ఆలోచిస్తున్నారు? పదార్థ పరంగా, అంటే కంటికి చూడగలిగితే పంచేంద్రియాల ద్వారా గోచరిస్తేనే కరెక్ట్, అది గోచరించకపోతే కరెక్ట్ కాదు. అంటే అనుభూతులు కరెక్ట్ కాదు, అంటే ఆ సైంటిస్ట్ వాడి పిల్లవాడిని ప్రేమిస్తూ ఉంటే ఆ అనుభూతి వాడి ప్రకారం కరెక్ట్ కాదు, కానీ పాపం వాడు ప్రేమిస్తూనే ఉంటాడు కదా. ఆ అనుభూతి పరమైనటువంటి విద్య ఇంకా పట్టుకోలేటం లేదు వాడు. పదార్థాన్ని చూస్తున్నాడు కొడుకు, ఓ జెనెటిక్ ఎఫెక్ట్, వాడు ఓ జెనెటిక్ ఎఫెక్ట్, కానీ వీడు వాడి కొడుకు కాబట్టి ఉండే ప్రేమ ఉందే, ఇతరుల పిల్లల మీద ఆ ప్రేమ లేదు. ఇది జెనెటిక్ ఎఫెక్ట్ కాదు, ఇది అనుభూతి పరమైనటువంటిది, సూర్యపరమైనటువంటిది. అది ఇంకా వైజ్ఞానికులు పట్టుకోలేకపోతున్నారు. కానీ లవ్ ఈజ్ గాడ్, ఆ అనుభూతి పరమైనటువంటి విద్య భారతీయుల్లో ఉంది కనుక ఈ పదార్థ విజ్ఞానాన్ని మనం పట్టించుకోలేదేమో అనేటటువంటి భ్రాంతి సైంటిస్టులకు ఉంది. అందువల్ల దానికి కారణము అంటే ఏంటి, పదార్థ విజ్ఞానాన్ని మాత్రమే ఆలోచించే వారి గురించి చెప్పబడుతోంది ఇక్కడ. దీనికి కారణము వారు మెదడుతో ఆలోచించగలిగే ప్రణాళికలు మాత్రమే నిర్ధారణ చేయగలగటము, అందులోనే సుఖం అనుభవించటం. అందువలన మనుష్యుడు తనకు ఇష్టమైన దానిని తెలిసిన దానిని మాత్రమే తడవ తడవ వినటానికి అనుభవించటానికి సిద్ధపడతాడు. దానిలో కొన్ని మార్పులు చేసి ఆధునికతగా నవీనతగా భావిస్తాడు. సంప్రదాయ విరుద్ధంగా ఆలోచించే వారిని ప్రవర్తించే వారిని సామాన్య జనులు అర్థం చేసుకోలేరు. వారి మాటలను చేతలను ప్రమాణ విరుద్ధంగా అశాస్త్రీయంగా అవైజ్ఞానికంగా ఆక్షేపించి నిరాకరిస్తారు. తర్వాత భవిష్యత్తులో అనుభవంలోకి వచ్చిన తర్వాత, అనుభవం అన్నా ఎక్స్పీరియన్స్ అన్నా ఒకటే, అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రామాణికంగా శాస్త్రీయంగా ఉన్నట్లు అంగీకరిస్తారు. 1878లో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి అప్పుడున్నటువంటి ఒక సుప్రసిద్ధ వైజ్ఞానికుడు ఒక ఉత్తరం రాశాడు. రైల్వే మార్గం మీరు వేస్తున్నారు, చాలా బాగుంది, కానీ దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. 15 మైళ్ళ వేగంతో కనుక ఎక్కువ వేగంతో రైలు వెళ్తే అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళందరూ చచ్చిపోవటానికి బాధ్యులు మీరే. అంచెల కాస్త జాగ్రత్తగా 15 మైళ్ళ కంటే ఎక్కువ వేగంగా ఉండేటట్టు ఒక నియమాన్ని పాస్ చేయండి అని కోరాడు. ఆ ఉత్తరము కలకటా మ్యూజియంలో ఇప్పటికీ ఉంది. ఒక సైంటిస్ట్ రాశాడు ఆ కాలంలో, పేరు నాకు ఇప్పుడు గుర్తురావటం లేదు. అమెరికా ప్రెసిడెంట్కి రాశాడు ఉత్తరం. నేను సైంటిస్ట్ని, నాకు తెలుసు అంతాను, సైంటిస్టులకు ఉన్న అహంభావమే అది అంతా తెలుసని. అంచేత 15 మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో రైలు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ గాలి ఉరిపిడికి లోపల కూర్చున్న వాళ్ళందరూ చచ్చిపోతారు. జాగ్రత్త, నేను భవిష్యవాణి చేస్తున్నాను సైంటిస్ట్గా. అందువల్ల దయ ఉంచి 15 మైళ్ళ వేగం కంటే ఎక్కువ వేగంతో రైలు నడపకండి అంటారు. ఈ కాలు రోడ్డు మీద చిన్నపిల్లలు స్కూటర్లు 40 కి 60 మై దాంతో దూపి పారేస్తున్నారు, వాళ్ళు ఏం అవటం లేదు కదా. అది ఎప్పుడైతే అనుభూతికి వచ్చిందో ఆ సైంటిస్ట్ గురించి నవ్వుకుంటున్నాం మనం. నిత్యత అనుభూతిలోకి వచ్చింది కనుక కదా. అలాగే ఋషులు చెప్పిన విజ్ఞానం కూడా మనకు అనుభూతిలోకి వస్తే ఈ మధు విద్య, ఇది చెప్తున్నది ఇప్పుడు ఏదైతే మనం భ్రాంతి అనుకుంటున్నామో, ఈ మధు విద్య మీరు అర్థం చేసుకుంటే ఒకటి అర్థం చేసుకోండి, సంపూర్ణ సౌర ప్రపంచంలో ఏ గ్రహానికైనా మీరు వెళ్ళిపోవచ్చు, ఆ గ్రహంలో ఉన్న వాసులతో మాట్లాడవచ్చు, మాట్లాడి తిరిగి రావచ్చు. అదే ఓ ప్రిడిక్షన్ ప్రకారము 4 1998 నాటికి జరుగుతుంది అని ఒక ప్రిడిక్షన్ ఉంది. దానికే కొన్ని 12 చోట్ల ఒక విశిష్టమైనటువంటి పదార్థాలు నిక్షిప్తం చేయబడ్డాయి. పుట్టపర్తిలో ఒక చెట్టు నాటబడింది, అలాగే హరిద్వార్లో సజా సర్దార్ శకర్ ప్రద అని చెప్పి గురుదేవుని యొక్క భస్మం అక్కడ నాటబడింది, అలాగే మెహర్ బాబా హైదరాబాద్ దగ్గర తన అవశేషాన్ని అక్కడ నిక్షిప్తం చేసి దయ ఉంచి ఎవరు ముట్టుకోకండి అన్నారు. కానీ వాళ్ళ శిష్యులు ఆయన మీద ఉన్నటువంటి అతీవ ప్రేమతో దాన్ని తీసి జాగ్రత్తగా ఎక్కడో తీసుకెళ్లి భద్రపరిచారు. అంచేత అది పాడైపోయింది, ఆయన కోరుకున్నటువంటిది. అంతకంటే కూడా శిష్యులు చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పిచ్చి పని ఏంటి అంటే, లారీ మహాశయ, నేను చనిపోయిన తర్వాత నన్ను కాల్చవద్దు, సమాధి చేయవద్దు, ఏ గదిలో నేను ఎలా ఉన్నానో అలాగే వదిలేయండి, తాళం వేసి అని అడిగాడు. చచ్చిపోయే ముందు తన 6 నెలల ముందు తన భార్యకు కూడా చెప్పాడు. ఆయన శరీరాన్ని కాల్చేసిన తర్వాత చల్లగా ఆయన భార్య చెప్పింది ఇలా అన్నారని, వెళ్ళారు లేకపోతే ఇప్పుడు ఏముండేదు. గురువులు చెప్పినట్టు వినకుండా మన సొంత శక్తిని మన సొంత తెలివితేటని ఉపయోగిస్తామే, అదే అతి పిచ్చి పని మనం చేసేది. నిజత మన అనుభూతి ప్రకారమే మనం ఆలోచిస్తాం తప్ప వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచించి చెప్తున్నారో మనకు తెలియదు కదా. అదే ఇక్కడ ఆ వాళ్ళనిగా ఇవ్వబడుతుంది. తర్వాత భవిష్యత్తులో అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రామాణికంగా శాస్త్రీయంగా ఉన్నట్లు అంగీకరిస్తారు. ఈ చర్చకు కారణము ప్రస్తుతము అమలులో ఉన్న విధానమే. నేడు అమలులో ఉన్న వైజ్ఞానిక పరిభాష అంతా పదార్థ తత్వాన్ని మాత్రమే నిర్దేశిస్తుంది. ఇది కాస్త ఈ పారాగ్రాఫ్స్ మీరు పట్టేసుకుంటే ఏ ఉపనిషత్ చదివినా మీకు అర్థం అవటం మొదలెడుతుంది, గ్యారంటీ అది. ఈ పారాగ్రాఫ్ అర్థం చేసుకోండి, పేజ్ నెంబర్ 26లో ఉన్నటువంటి 2వ పారాగ్రాఫ్ మీరు మధించండి దాన్ని. ఇప్పుడే నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోయాక తల్లు ఊపేసి బాగా చెప్పానంటే లాభం లే. మీరు మధిస్తే ఋషులు ఉపనిషత్స్లో ఏం చెప్పదలుచుకున్నారో అర్థమవుతుంది. మన కమెంటరీలు దయచేసి చదవకండి, మీరు ఏ ఎంత గొప్ప వ్యక్తి కమెంటరీ రాసినా మీరు చదవకండి. మీరు ఏం చేస్తారు, మనకి సంస్కృతం రాదు కనుక తాత్పర్యం మాత్రం చదవండి అంతే. భగవద్గీతలో కూడా అంతే, కమెంటరీలు చదవకండి, తాత్పర్యం మాత్రం చదవండి. చదివిన తర్వాత ఈ పారాగ్రాఫ్లో చెప్పబడినటువంటి విధానంలో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా ఎక్కువ అర్థమవుతుంది మీకు. ఈ చర్చకు కారణము ప్రస్తుతము అమలులో ఉన్న విధానమే. నేడు అమలులో ఉన్న వైజ్ఞానిక పరిభాష అంతా పదార్థ తత్వాన్ని మాత్రమే నిర్దేశిస్తుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష ఉందే అది ఆది భౌతిక భాష, అంటే పదార్థ విజ్ఞానం గురించి మాత్రమే చెప్పగలదు. పదార్థ విజ్ఞానం అంటే ఏంటి, పంచేంద్రియాల ద్వారా మనము గుర్తించగలిగేది. వాసనైనా ఇంద్రియాలకు లోనై ఉన్నదే, పంచేంద్రియాలకి లోనై ఉన్నటువంటి భాష మనకు అర్థమవుతుంది. ఇంద్రియాతీతము అంటాం అందుకే మనం. జేబి రెయిన్ అని డ్యూక్స్ యూనివర్సిటీ అమెరికాలో ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ అని ఒక అద్భుతమైనటువంటి పరిశోధనాశాల నిర్మించాడు. ఆ పరిశోధనాశాల మీద ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతోంది. మొన్న నేను మీకు చెప్పాను, నేను రోజుకి 15,000 కాపీలు అమ్ముడవుతాయి మనోవైజ్ఞానికం మీద, అంటే మనస్సు యొక్క శక్తి మీద అమెరికాలో. పారాసైకాలజీ అని పేరు పెట్టారు దానికి, మనస్సుకు అతీతమైనటువంటి జ్ఞానము అని. ఇండియాలో కూడా పారాసైకాలజీ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం వాళ్ళు చేసే రీసెర్చ్ ఏంటంటే సుఖంగా నిద్రపోవటం ఎలా. నేను 2-3 చోట్లకు వెళ్ళి ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దగ్గర ఏదో పొందుతాను అనే భ్రాంతితో వెళ్ళి ఇంకా వాళ్ళు వినదలుచుకోలేదు చెప్పింది అని అర్థం చేసుకుని వెనక్కి తిరిగి వచ్చాను. నేను బెనారస్లో చాలా ట్రై చేశాను, నేను ఆ పారాసైకాలజీ ప్రొఫెసర్స్ వాళ్ళకి కాస్త ఈ పాయింట్ మనం అర్థం చేసుకోండి అని. వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారంటే ఒక అందమైన బెడ్ వేసేసి ఓ 10-15 మందిని దాని మీద పడుకుని మీకు నిద్ర బాగా పట్టిందా లేదా అని ప్రశ్నించడం వరకే ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా పారాసైకాలజీ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఆ పారాసైకాలజీ ఏం రావటం లే. అసలు పంచేంద్రియాల జ్ఞానం కూడా ఇప్పటి వరకు ఏం రావటం లే అక్కడ నుంచి. మనలో ఎవరైనా ప్రయత్నించగలిగితే మన శరీరాన్ని ఉపయోగించుకుని మనకు వచ్చినటువంటి 20 రోజుల్లో వచ్చేటటువంటి కళలన్నీ డ్రీమ్స్ని కనుక మీరు విశ్లేషణ చేయగలిగితే, మీరు రాస్తే ఎలా విశ్లేషణ చేయాలో నేను చెప్తాను. నేను ఆ విశ్లేషణ చేయగలిగితే ఆ పారాసైకాలజిస్ట్ కంటే కూడా మనం ఎక్కువ ముందుకు వెళ్ళగలం. ఏ దేశంలో అయితే కళలను వివరించలేనటువంటి దేశం ఉన్నదో ఆ దేశంలో ఉండొద్దు అంటాడు, ఆ రాజ్యాన్ని వదిలేయమంటాడు వాడు. చాలా ప్రమాదం, ఆ రాజ్యంలో ఇంకా మీరు జీవించలేరు. అంత ప్రాముఖ్యత ఇచ్చారు కళలకి మనం. అంతవరకు ఎందుకు మన రాముడు కానీ కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ వీళ్ళందరూ పుట్టబోయే ముందు, వాళ్ళ తల్లిదండ్రులు రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ పుట్టబోయే ముందు వాళ్ళ తల్లిదండ్రులు చూసిన కళల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. కానీ మనం చూస్తున్నటువంటి కళలకి ఎందుకు ఆ ప్రాముఖ్యత ఇవ్వమని, మనం మాత్రం ఏం తక్కువ, మనం కూడా అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులమే, ఆ దైవత్వం ఉన్నది. అది ఇక్కడ అర్థం చేసుకోండి. పదార్థము కాకుండా నిద్రలో చూస్తున్నటువంటి కళలను కూడా అనువదించండి. అప్పుడు కళలలో చూసేటటువంటి పదార్థాల భాష, కళలలో కూడా ఇవే పదార్థాలు చూస్తాం మనం, కానీ ఆ భాష మారిపోతుంది. ఆ భాష మనకి అర్థం కావటం లేదు కనుక కళలు కళ్ళలు అనుకుంటున్నాం మనం. లేకపోతే అసలు కళలే ఆధ్యాత్మికతకి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్థాయి భౌతిక ప్రపంచం కంటే. ప్రజలు వాటి పరిభాషనే ప్రామాణికంగా అంగీకరిస్తున్నారంటే భౌతిక పరిభాషని. కానీ ప్రాచీన భారతీయ వైజ్ఞానికుల చింతన అభివ్యక్తి దీనికి విరుద్ధంగా ఉండేవి. వారి జ్ఞానము పదార్థ విజ్ఞానం వరకే పరిమితమై ఉండేది కాదు, దేవతత్వముల యొక్క, అండర్లైన్ చేసుకోండి ఆ సెంటెన్స్, దేవతత్వముల యొక్క ఆత్మతత్వము యొక్క అవగాహన కూడా వారికి సమగ్రంగా ఉండేది. భౌతిక ప్రపంచము, దేవతల ప్రపంచము, ఆత్మ ప్రపంచము, ఇవి మూడు ప్రపంచాలు. భూర్భువస్వహ మళ్ళా, అందుకే గాయత్రి మంత్రము సంపూర్ణ శాస్త్రాలకి ఆయువు పట్టులాగా మారుతుంది. ఒక మాట వాడే మనం మధు అని. భౌతికంగా ప్రపంచంలో అంటే కాస్త హిందీ వచ్చిన వాళ్ళు కానీ తెలుగు వచ్చిన వాళ్ళు కానీ మధు అంటే అర్థమైపోతుంది. ఇంకాస్త అనుభూతి పరంగా మధు అంటే మధుశాల అని ఇంకో ఆ లెవెల్లో కూడా ఆలోచించగలిగేటటువంటి ఆ అనుభూతి ఉన్నవాళ్ళు ఇంకో విధంగా కూడా మధువుని అర్థం చేసుకోవచ్చు. కానీ మధు అంటే సర్వజనీయమైనటువంటి అనుభూతుల సూత్రము అనేది దేవతల పరిభాష. దేవతాలోకంలో మధువు సుర అనే పదానికి అర్థం ఏంటి అంటే సర్వజనీయమైనటువంటి అనుభూతి. అంచేత సురాపానము చేయటము అంటే వసుదైక కుటుంబకం అనేటటువంటి స్థాయిని కూడా మర్చిపోయి సంపూర్ణ సౌరమండలమే నా కుటుంబము అనేటటువంటి స్థాయికి వచ్చినవాడు సురాపానము చేసిన మహర్షులు. మనమే అర్థం చెప్పుకుంటున్నాం పదార్థ విజ్ఞాన పరంగా మహర్షులు తాగి తందనాలు ఆడారని. అక్కడ తప్పు మంది కాదు, వాళ్ళది కాదు, తప్పు భాషది, భాషలో ఉన్నటువంటి లోపం అది. అంచేత ఉపనిషత్స్ మీరు చదువుకుంటున్నప్పుడు, భగవద్గీత చదువుకుంటున్నప్పుడు దేవతత్వపరంగా ఆత్మపరంగా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. దేవతత్వపరంగా అంటే అర్థమైంది కదా, దేవతలకి 3 లక్షణాలు చెప్పాను నేను. ఆ 3 లక్షణాలు ఉండేటటువంటి అర్థం అందులో వస్తే అది కరెక్టే. ఆ అర్థం రాలేదనుకోండి ఎంత గొప్పవాడు చెప్పినా పారేయటమే పక్కకి. దాన్ని ఐన్స్టీన్ని ఒకళ్ళు అడిగారట, మీరు ఎలా కనిపెట్టగలిగారు ఇంత పెద్ద సిద్ధాంతాన్ని? ఏమీ లేదు, ఇంతవరకు ఉన్నటువంటి సిద్ధాంతం తప్పు కావచ్చును అని అనుకున్నాను నేను. లేకపోతే న్యూటన్ చెప్పిందే రైట్, న్యూటన్ చెప్పిందే రైట్ అంటే ముందుకు వెళ్ళాం మనం. అట్టి సమగ్రత కారణంగానే, ఎట్టి సమగ్రత, పదార్థము, దేవతాతత్వము, ఆత్మతత్వము ఈ 3 కలిపి ఒకటిగా చూడగలిగేటటువంటి సమగ్రమైనటువంటి కారణంగానే వారు ఆవిష్కరించిన ప్రణాళికలలో ఒక్కొక్క పదము ఒకే సమయములో ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తత్వాలను ఆవిష్కరింపగలిగేది. పదార్థ పరంగా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అదే 100% కరెక్టే. అదే దైవికంగా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అదే 100% కరెక్టే అవుతుంది. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఆ అర్థం కూడా 100% కరెక్టే అవుతుంది. కానీ భౌతిక జగత్తులో జీవిస్తూ ఆధ్యాత్మిక అర్థాన్ని అన్వయం చేసేటటువంటి మూర్ఖత్వం మాత్రం చేయకండి. ఆ పిచ్చి చాలా ముదిరిపోయింది ఈ కాలంలో ఆధ్యాత్మికత పేరుతో. వార్నింగ్ అది, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతిక జగత్తులో ఏ ఋషి జీవించినా పదార్థ విజ్ఞాన పరంగానే జీవిస్తాడు తప్ప శంకరాచార్యుల వారు అంతా మాయా అనుకుని చెప్పి గోడకెళ్ళి ఉంటే ఆయన ఢీ కొట్టుకుంటాడు గోడకెళ్ళి. ఆయన ద్వారం గుండానే బయటకు వచ్చేవాడు తప్ప ఎప్పుడైనా సిద్ధులు చూపించవచ్చు. సిద్ధులు చూపించకూడదు అని నేను అంటలే, కానీ ఈ పిచ్చి ఎంత పిచ్చిగా అయిపోయిందంటే ఈ సంబంధం పోతుంది. భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధం పోవటానికి కారణం ఇదే. అంచేత ఆధ్యాత్మిక పరిభాషని ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉపయోగించుకోండి. ఆది దైవిక భాషని ఆది దైవిక భాషలోనే ఉపయోగించుకోండి. ఆధ్యాత్మిక భాషని ఆది భౌతిక భాషని ఆది భౌతిక భాషలోనే ఉపయోగించుకోండి. దీన్ని ఎలాగా అంటే భగవద్గీతలోని ఏ అధ్యాయం మీరు తీసుకున్నా కూడా చాలా ఈజీగా మీరు దీన్ని అర్థం చేసుకోగలరు. భగవద్గీతను అందుకే సర్వోపనిషత్తు సారం అని ఎందుకు చెప్పాడు అంటే ఉపనిషత్తుని పట్టుకోవడానికి కొంచెం కష్టం కావచ్చు, కానీ భగవద్గీతను మాత్రము వ్యాసుడు కృష్ణుడు ద్వారా ఈ కలియుగానికి కావలసినటువంటి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ఈ మూడు కూడా 8వ అధ్యాయంలో వస్తాయి. 8వ అధ్యాయంలో ఇవే పదాలు వాడాడు శ్రీకృష్ణుడు. అందుకని నేను రిపీటెడ్గా మీతో చెప్తూ ఉంటాను 8వ అధ్యాయం చదవమని. కాస్త మీరు చదివితే ఇప్పుడు నేను చెప్తాను ఈ మధు విద్యలోని ఈ పదము అర్థమవుతుంది మీకు. పైగా అతి క్లిష్టంగా అతి జటిలంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక భాష ఈ 3-in-1 అవుతుందో, కానీ 3-in-1 మిగతా అన్నీ అయిపోతున్నాయి. ఏంటవి? టేప్ రికార్డరు, రేడియో, 3-in-1 అన్నీ వచ్చేస్తున్నాయి కదా. అంచేత 3-in-1 అనేది పదార్థ విజ్ఞానంలో వచ్చేసింది. ఈ ఆది దైవిక ఆధ్యాత్మిక విజ్ఞానంలో 3-in-1 పట్టుకోవాలి మనం. యాజ్ అబౌవ్ సో బిలో, ఇందాక ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ చెప్పానే, దానికి ప్రూఫ్ ఇది. కానీ నేటి శైలికి విరుద్ధంగా సామాన్య జనులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఒకేసారి మూడు స్థాయిలలో మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, ఆ ఒకేసారి మూడు స్థాయిలలో జీవించగలగటం అనేటటువంటి ప్రక్రియ గయాంత్రాయితీతి గాయత్రి నేర్పేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రమే గాయత్రి మంత్రం. అంచేత గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని మీరు ఇలా మనం చదువుకుంటూ వెళ్తే ఎంత స్థాయికి దాన్ని తీసుకెళ్లగలం ఊహించుకోండి. ఆ గాయత్రి మంత్రాన్ని అంటే తగ్గించకండి, మీరు పెంచుకోండి. అందుకే చివరి 9 రోజుల్లో 24,000 గాయత్రి మంత్ర జప అనుష్ఠానం మనం చేయబోతున్నాం. అది చేస్తున్నప్పుడు ఈ సీరియస్నెస్, ఈ భావం అంతా ఉంచుకుని చేద్దాం. మనం చెప్తాను అది ఎప్పుడు చేయాల్సి వచ్చినా, ఎలా చేయాల్సి వచ్చినా మీరు ముందు పరిగెట్టద్దు. ఉత్తినే ఒక హింట్ ఇచ్చానమాట, మీరు కష్టపడతారేమో, కాస్త కష్టపడటానికి రెడీగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నందుకు గురువు శిష్యుడు అయిపోయాం. ఆయన ఎలాగో వాయిస్తాడు, ఆనందంగా వాయింప చేసుకుంటే బాగుంటుంది. ఈ 3 రకాల భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక. ఉదాహరణకి ఇంకొక గురువు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. ఈ 3-in-1కి ఒక గుడి కట్టబడుతోంది. గుడి కడుతూ ఉంటే కూలీలు రాళ్ళు కొడుతూ ఉంటారు కదా. ఆ రాళ్ళు కొడుతున్న చోటుకి వెళ్ళి ఓ న్యూస్ రిపోర్టర్ వెళ్ళి ప్రశ్న వేశాడు. ఈ న్యూస్ రిపోర్టర్స్కి ఇంకే వాడు పనిచేయరు, ఇంకోళ్ళని పనిచేయనివ్వరు. ఇంటర్వ్యూ అంటారు, టీవీకి కెమెరాలు అవి పెడతారు, ఆ పనిచేయనివ్వరు వాడని అక్కడ. కొన్ని పనికొచ్చే ప్రశ్నలు ఏమైనా వేస్తారా? ఏం ప్రశ్నలు వేరు, మీరు ఎలా తుమ్ముతున్నారు, ఎలా దగ్గుతున్నారు, మీ చెయ్యి ఇలా ఉందేంటి, మీ గోరు ఇలా ఉందేంటి అని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ఇచ్చాయంటే వాళ్ళు చేస్తున్న పని మీద వాళ్ళకి అవగాహన లేదు. అంచేత ఈ న్యూస్ రిపోర్టర్ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, 3 ఇంటర్వ్యూకి ఎన్నుకున్నాడు. వాడిని, ఏమయ్యా మీరు రాళ్ళు ఎందుకు కొడుతున్నాడు అన్నారు. వాడికి తెలుసు అక్కడ దేవాలయం కడుతున్నాడని. కానీ అదే మరి ప్రశ్నలు, ఏం ప్రశ్నలు అంటారో వాటిని. రాళ్ళు ఎందుకు కొడుతున్నావయ్యా అని అడిగారు. రాళ్ళు ఎందుకు కొడుతున్నావు, నా కర్మ కాలింది, నేను బిఏ వరకు చదివాను, నేను ఎక్కడ ఏ విధమైనటువంటి ఉద్యోగం దొరకలేదు నాకు, ఏం చేస్తాను, వెధవ గవర్నమెంట్, వెధవ దేశం, ఇంకా ఎన్ని రకాల తిట్లు తిట్టగలడు, తిట్టుకుంటూ వాడిని తిడుతూ వీడిని తిడుతూ వాడిని తిడుతూ ఏడ్చుకుంటూ చెప్పాడు, అందుకు కొడుతున్నానయ్యా రాళ్ళని. రెండో వాడిని అడిగాడు, రెండవడు ఏమన్నాడు, నాకు కుటుంబం ఉంది, దాన్ని తిండి పెట్టి పోషించే బాధ్యత నాది, ఏమీ పని దొరకలేదు కానీ నా బాధ్యత నేను నెరవేర్చాలి కనుక రాళ్ళు కొడుతున్నాను అన్నాడు. మూడో వాడిని అడిగితే కళ్ళమండి ఏడ్చేశాడు వాడు. న్యూస్ రిపోర్టర్ అనుకున్నట్టే వీళ్ళు వీళ్ళిద్దరి కంటే ఎక్కువ బాధపడుతున్నాడు కాబోలని. కాదయ్యావి ఆనంద భాష్పాలు, ఏ అదృష్టం నాకు, రేపు ఇదే దారం బట్టి ఎంతమంది మహాత్ములు ఎంతమంది సాధకులు నడుస్తారు, వాళ్ళకి అనువుగా ఉండటానికి నేను చేసేటటువంటి పని ఉపయోగపడుతుంది కదా అని నేను అనుకుంటున్నాను అన్నాడు. రాళ్ళు కొట్టటమే అంతే, మీరు చేసేటటువంటి సాధనను కూడా ఏ స్థాయిలో తీసుకుంటారో మీ ఇష్టం. ఏదో వచ్చేసాం, ఏదో ఊపులో వచ్చేసాం, ఇరుక్కుపోయాం కదా అనుకుని చేయొచ్చు. లేదు గురువుగారు ఇచ్చినటువంటి బాధ్యత, ఆయన మీద ఉన్న ప్రేమతో చేయొచ్చు. లేదు ఈ సంపూర్ణ ప్రపంచానికి ఇది ఒక వర్క్షాప్ లాగా మారవచ్చు. ఇలాంటి వర్క్షాప్స్ రేపు రాబోయే భవిష్యత్తులో మన ద్వారా ఎన్ని చోట్ల పెట్టబడతాము అనే భావంతోనే చేయొచ్చు. ఇదే ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక రూపాలు. అంటే త్రీ ఇన్ వన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఏ పని చేసినా కూడా. దేవతత్వముల యొక్క, ఆత్మతత్వం యొక్క అవగాహన కూడా వారికి సమగ్రంగా ఉండేది. అట్టి సమగ్రత కారణంగానే వారు ఆవిష్కరించిన ప్రణాళికల్లో ఒక్కొక్క పదము ఒకే సమయంలో ఆది భౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక తత్వాలను ఆవిష్కరింపగలిగేది. అది నేటి శైలికి అందుబాటులో ఉండదు, పైగా అతి క్లిష్టంగా జటిలంగా కనిపిస్తుంది. కానీ నేటి శైలికి విరుద్ధంగా సామాన్య జనులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఒకేసారి మూడు స్థాయిలలో ప్రశిక్షణ ఇవ్వగలిగి ఉంటుంది ఋషుల భాష. అట్టి ప్రణాళికను రూపొందించటానికి అనుపమ మేధాశక్తి కావాలనేది నిస్సంశయము. దానికి ఋతుంభరా ప్రజ్ఞ కలిగిన ఋషులు మాత్రమే అర్హులని చెప్పవచ్చు. స్వస్తి. టైం కొంచెం ఎక్కువే అయింది అనుకున్న దానికంటే. అది ఒక క్లాస్ ఎండింగ్. ప్రాణయోగం యొక్క ప్రథమ చరణము. ఈ ప్రాణయోగం యొక్క ప్రథమ చరణములో ఆయన ఏం చెప్పారు అంటే, ఆధునిక విజ్ఞానము, పదార్థ విజ్ఞానము పరాకాష్ఠకి చేరుకుంది. ఏ పరాకాష్ఠకి చేరుకుందది, ప్రతిదాన్ని విద్యుత్ అయస్కాంత తరంగాలుగా గుర్తిస్తుంది. అది ఇక ప్రపంచంలో ఏది ఉన్నా కూడా అది విద్యుత్ అయస్కాంత తరంగాలు. జాగ్రత్త గుర్తుంచుకోండి, అక్కడ ద్వంద్వం ఉంది. అక్కడ విద్యుత్ ఉన్న చోటే అయస్కాంతం ఉంటుంది, అయస్కాంతం ఉన్న చోటే విద్యుత్ ఉంటుంది. ఇవి రెండు ఎలా ఉంటాయి, పరస్పర లంబ దిశలో ఉంటాయి. ఇది కాస్త మీరు రాసుకుని దీని గురించి మీరు ఆలోచించుకోండి. నేను వైఖరిగా చెప్పాను, వాక్ రూపంలో చెప్పాను, నేను మళ్ళా చెప్తున్నాను చూసుకోండి. విద్యుత్ శక్తికి 90 డిగ్రీల కోణంలో అయస్కాంత శక్తి ఉంటుంది. ఇది పదార్థ విజ్ఞానం చెప్తోంది. ఋషుల భాషలో దీన్ని చెప్పాలి అంటే, విద్యుత్ అంటే మీకు గాయత్రి విద్యలో చెప్పాను నేను, విద్యుత్ అంటే సంకల్పము అని. అయస్కాంతము అంటే ఆకర్షణ. మనము సమృద్ధి, సద్భావనలు, శక్తికి అయస్కాంతంగా మారిపోవాలంటే ఏంటి, దాన్ని ఆకర్షించుకోవాలి. దాన్ని ఆకర్షిస్తున్నప్పుడు ఇంకోటి ఆకర్షించం కదా. అంచేత సంకల్పానికి లంబ దిశలో ఆకర్షణ ఉంటే, ఆకర్షణకి లంబ దిశలో సంకల్పం ఉంది అని చెప్తున్నారన్నమాట ఋషుల యొక్క భాషలో మనం చెప్పుకోవాలంటే. కానీ ఆధునిక శాస్త్రజ్ఞులు పదార్థ యోగం మాత్రమే చదివారు కనుక అంతవరకు వెళ్ళింది వాళ్ళ మేధస్సు. కానీ ఋషి సాంప్రదాయం తెలిసిన వ్యక్తులకి ఈ మాత్రం పట్టు దొరికితే చాలు, యాజ్ అబౌ సో బిలో, కిందనున్నదే పైన ఉంటుంది కనుక, పైనున్నదే కిందనుంటుంది కనుక. ఇందాక ఎవరో సూర్యచక్రం గురించి అడుగుతున్నారు, పైన ఉన్నటువంటి సూర్యచక్రమే గుర్తుంచుకోండి, ఇక్కడ ఉంది కరెక్ట్గా. మనం దేన్ని అయితే స్ప్లీన్ అంటామో ఆ స్ప్లీన్ సూర్యచక్రమే. దీన్ని మళ్ళీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మెల్లిమెల్లిగా అర్థం అవుతుంది. అదే ఉన్నదే ఎదురుకుండా ఉన్నదాన్ని గుర్తించటమే, అంతకంటే కొత్తగా ఏం రావు మనకి, అంతా మన శరీరంలోనే ఉంటుంది. ఈ సంకల్ప శక్తి ఎక్కడుంది, పొరలో ఉంది, మేధస్సులో ఉంది. ఆకర్షణ శక్తి ఎక్కడుంది, వెన్నుపూసలో ఉంది కదా. దీని మీద కరెక్ట్గా ఫిట్ అయ్యింది 90 డిగ్రీస్లో. ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉంది. ప్లేన్ కనుక మనం చూసుకుంటే ఇది చక్రాకారంలో ఇలా ఉంది కదా శిరస్సు, లోపల మెరుదండం ఎలా ఉంది? దానికి 90 డిగ్రీస్లో ఉంది. అదే విద్యుదయస్కాంత తరంగాలని ఆధునిక శాస్త్రజ్ఞులు భౌతిక పదార్థంలో అంతవరకే వెళ్ళగలిగారు. కానీ మనము మన శరీరగతమైన దాంట్లో, అందుకే గురుదేవుల యొక్క అనుగ్రహానికి మనం ఎంత పాత్రులమో ఈ పుస్తకం లభ్యమవటము. లభ్యమైతే మాత్రం ఆ పేజీ నేను చూడాలి కదా, టైం ఎక్కడో నిన్ను పేజీలు చదవటానికి. కానీ కరెక్ట్గా మనకు కావాల్సినటువంటి ఏ విషయాన్ని మనం చర్చించుకుంటున్నామో అదే హెడ్డింగ్తో చెప్పేశారు ఆయన. అంచేత అది ఫస్ట్ పాయింట్. విద్యుదయస్కాంత తరంగాలు పదార్థ జగత్తులో ఉన్నవి, మన ఆధ్యాత్మిక జగత్తులో తలకిందుగా చెప్పాను నేను కరెక్టే. బాహ్య జగత్తులో విద్యుదయస్కాంత తరంగాలు, మన ఆధ్యాత్మిక సాధన జగత్తులో సంకల్ప ఆకర్షక తరంగాలుగా మారుతాయి. అంచేత ప్రాణమే కోసి జాగరణ అంటే ఏంటనమాట, ఒకవైపు సంకల్పం జాగృతం అవ్వాలి, ఇంకోవైపు ఆకర్షణ జాగృతం అవ్వాలి. మనము క్యాంపులోకి రావాలి, ఈ విషయాలు చర్చించుకోవాలి అనే సంకల్పం పటిష్టంగా ఉన్నప్పుడు దానికి తగినటువంటి వనరులు ఆకర్షితమై వస్తాయి. మీరేం చేయక్కర్లేదు, అక్కడ ఏమీ చేయకుండాబ్బా అనేటటువంటి మాటలో, సివివి గారి మాటలో అంతరార్థం అదే. నిరుమోచు కూర్చోని కాదు, సంకల్ప శక్తిని మీరు తీవ్రతరం చేసుకోగలిగితే వృత్తిని సివివి అని కూర్చుంటే ఏం లాభం లే. అక్కడ సివివి అని ఎందుకు కూర్చున్నారు మీరు? ప్రచండ ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి శక్తిధారులకి మీరు అయస్కాంతంగా మారాలి అనే సంకల్పం లేకుండా కూర్చున్నారు అనుకోండి, డెడ్ బ్యాటరీ అవుతుంది అది. దాన్ని యాక్టివేట్ చేసుకున్నటువంటి వాళ్ళు ప్రభాకర్ శాస్త్రి గారు కానీ, కొత్త రామగోడ్డే గారు కానీ దాని రిజల్ట్స్ పొందగలుగుతున్నారు. ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచే మనం ఎందా 2 రోజులు అయింది ప్రాణమయ కోశం మొదలెట్టి పుస్తకం వచ్చి పడింది మన మీదకి. అంతకంటే ముందుకే వచ్చినా కూడా చూడలేకపోయాం దాని గురించి. అంచేత సంకల్పము ఆకర్షణ రివర్స్ కూడా, ఆకర్షణ ఎక్కడ ఉంటుందో అక్కడే సంకల్పం ఉంటుంది. ఒక వస్తువు పొందాలి అనేటటువంటి ఆకర్షణ ఉంటే దాన్ని సాధించి తీరాలి అనేటటువంటి పట్టుదల సంకల్పము వస్తుంది. అంచేత ఈ పరస్పరము ఒకదానికొకటి లంబ దిశలో ఉంటాయి. లంబ దిశ అంటే నేను చెప్పాను పైథాగరస్ డిగ్రీలో నర పశువుకి దేవ మానవుడికి ఉన్నటువంటి తేడా ఎంత, 90 డిగ్రీస్. సూర్య నమస్కారాలలో ఈ సంకల్ప వికల్పమే ఎలా జరుగుతోందో ఇప్పుడు మీ ఊహ కందుతుందేమో ఆలోచించండి. దాని తర్వాత శక్తి ఉత్పాదన ఎలా జరుగుతుంది అన్నదానికి గురుదేవులు ఇక్కడ ఏం రాశారు అంటే, శక్తి ఉత్పన్న కర్ణే కా ఏక్ తరీకా ప్రఖ్యాతే ఘర్షణకా. ఘర్షణ ఎక్కడ జరుగుతుందో అక్కడ శక్తి ఉత్పన్నం అవుతుంది. పాలున్నాయి లేకపోతే మజ్జిగ ఉంది, దాన్ని చిలుకుతాం మనం. చిలుకుతూ ఉంటే అందులోంచి నిన్న కానీ క్రీమ్ కానీ బయటకు వస్తుంది. ఇవాళ పొద్దున్న చేసినటువంటి ప్రాణాయామము ఆ చిలికే ప్రక్రియ. శ్వాస ద్వారా చిలుకుతున్నాం మన లోపల ఉన్నటువంటి చేతనత్వాన్ని. దేన్ని చిలుకుతున్నామో గుర్తుంచుకోండి, మనము శరీరము కాదు. చాలాసార్లు చెప్తాం నా చేతికి దెబ్బ తగిలింది అంటాం, కానీ నాకు దెబ్బ తగిలింది అనం కదా. నా శరీరం అంటూ ఉంటాం కానీ శరీరానికి దెబ్బ తగిలితే నాకు తగిలింది అంటాం. అదొక చిన్న తమాషా అయినటువంటి స్టేట్మెంట్ సార్. శరీరము నాది కానీ దెబ్బ మాత్రం తగిలితే నాకు తగిలింది, నా దానికి తగిలింది నాకు తగిలింది దానికి తేడాలే. ఆ తేడా మర్చిపోతూ ఉంటాం. అంచేత శ్వాస ద్వారా మనము మంధిస్తున్నది మధిస్తున్నది ఏంటి అంటే శరీరాన్ని కాదు, శరీరంలో ఉన్నటువంటి చేతనత్వాన్ని. మళ్ళీ గుర్తుంచుకోండి, చేతనత్వం అంటే మనం అశ్వమేధంలో ఒక నిర్వచనం ఎంచుకున్నాం. మనం ఏమన్నంతు నిర్వచనం ఎంచుకున్నాం, పదార్థము ప్రాణము ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అవి మధింపబడితే ఉత్పన్నమయ్యేది చేతనత్వం. ఇప్పుడు మామూలుగా మనం కూర్చున్నాం, ఎంత శక్తి ఉన్నదో అంతే ఉంది. ఈ వాక్ లోపలికి వెళ్తోంది. మళ్ళా నేను చెప్పాను మీకు, వాక్ అనగా శ్వాస, శ్వాస అనగా వాక్. మళ్ళా మీరు ఆ ఈక్వేషన్స్ మర్చిపోతే మీ ఆలోచన స్థాయిని కొంచెం పెంచుకోండి. మీరు వాక్ వింటున్నప్పుడు కూడా శ్వాస లోపలికి వెళ్తుందని గుర్తుంచుకోండి, కానీ వాక్ రూపంలో శ్వాస లోపలికి వెళ్ళటం లేదు. ఇక్కడ నుంచి వెళ్తుంది లోపలికి, ఇక్కడ నుంచి వెళ్తే శ్వాస అని పేరు పెట్టుకున్నాం కదా, రాలేదు కదండి. ఏమలేదుగా. అంచేత వాక్ రూపంలో వెళ్ళేటటువంటి శ్వాస చెవుల ద్వారా వెళ్తుంది, అది కూడా శ్వాసే. కిరణ రూపంలో, రంగుల రూపంలో వెళ్ళేటటువంటి శ్వాస కన్ను ద్వారా వెళ్తుంది. రుచి, టేస్ట్ ఇలా వెళ్ళేటటువంటి శ్వాస వాయువు నాలుగులో వెళ్తుంది. కానీ మనకి ఎందుకో పంకజము అంటే పద్మము అనేటటువంటి భ్రాంతి మాత్రమే ఉంటుంది, ఇంకా మిగతా ఆలోచనలు రావు మనకి. పుల్లగుచ్చి గుచ్చి 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 చెప్పినా గబుక్కుని మీరు ఇంటికి వెళ్ళాక ఎవరైనా పంకజము అంటే పద్మము అని అనిస్తారు. మళ్ళీ ఒక్క సెకండ్ పంకజం యొక్క సర్వవ్యాపి నిర్వచనాన్ని మనసులో తెచ్చుకుని, ఓహో లోకులు దీన్ని పద్మముగా మాత్రమే గుర్తిస్తారు అని రావటం ఆధారపడుతుంది. వ్యక్తి నుంచి సమిష్టిగా ఆలోచిస్తా ప్రాణమయ కోశంలో శక్తి జాగృతం అవడానికి ఘర్షణ ముఖ్యము. ఆ ఘర్షణ ఎలా చేయాలో పుట్టున్న ఆరు సార్లు